We are continuing our study through the Bible.
మన బైబిల్ అధ్యయనమును మనం కొనసాగిస్తూ ఉన్నాం.
And we will turn today to 2 Corinthians chapter 6.
కొరింథీయులకు రాసిన రెండో పత్రిక 6వ అధ్యాయం యొద్దకు మనం వచ్చాం.
We looked at this passage briefly at the end of our last study.
మన చివరి అధ్యయనంలో ఈ వాక్య భాగాన్ని క్లుప్తంగా మనం చూశాం.
Where it says in verse 14.
ఇక్కడ 14వ వచనంలో చెప్పబడింది.
Do not be unequally yoked with unbelievers.
అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి.
బికాజ్ వాట్ ఫెలోషిప్ హ్యాస్ లైట్ విత్ డార్క్నెస్.
వెలుగునకు చీకటితో ఏం పొత్తు.
ద యోక్ ఇస్ అ పిక్చర్ ఆఫ్ టూ బులక్స్ వర్కింగ్ టుగెదర్ టు ప్లవ్ అ ఫీల్డ్.
భూమిని దున్నటకు రెండు ఎద్దులు కలిసి పనిచేయటకు కాడి సాదృశ్యంగా ఉంది.
దెర్ వాజ్ అ లా ఇన్ ది ఓల్డ్ టెస్టమెంట్ ఇన్ బుక్ ఆఫ్ డ్యూట్రానమీ విచ్ సేస్ యు షుడ్ నాట్ ప్లవ్ విత్ ఎన్ ఆక్స్ అండ్ అ డాంకీ టుగెదర్.
పాత నిబంధనలోని ద్వితీయోపదేశ కాండంలో ఎద్దు గాడిద కలిసి పొలము దున్నకూడదనే నియమం ఉంది.
దాట్ ఈస్ సచ్ కామన్ సెన్స్ దేర్ ఇస్ నాట్ ఈవెన్ ఎ నీడ్ ఫర్ అ లా.
దానికి ఇంగిత జ్ఞానం సరిపోతుంది, దానికి ఒక నియమం కూడా అవసరం లేదు.
బట్ గాడ్ హస్ పుట్ ఆన్ ద లాస్ ఇన్ కేస్ సంబడీ ఇస్ సో స్టూపిడ్ that he'll try to plow with the ox and a donkey together.
Kani devudu enduku oka dharma vidhini pettadu ante buddhihinulu evaraina gaadidinu eddunu kalipi palam dunnutaremo ani.
Why did he give a law like that?
Enduku atvanti dharma vidhi ivvabadindi.
What difference does it make to God if somebody decides to plow with an ox and a donkey together?
Gaadidinu eddunu kalipi palam dunite devuniki em avutundi?
It is the meaning behind it which was important.
Dani venukunna ardhamu mukhyamaindi.
That dissimilar animals won't be able to work together.
రెండు అసమానమైన జంతువులు కలిసి పనిచేయలేవు.
ఇట్స్ అన్ఈక్వల్ యోక్.
అది అసమానమైన కాడి.
ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ అండ్ వన్ హూస్ నాట్ బోర్న్ అగైన్ వెన్ దే ఇఫ్ దే జాయిన్ టుగెదర్ ఇన్ సంథింగ్ ఇస్ గోన్ టు బి ఎన్ అన్ఈక్వల్ యోక్.
ఒక దేవుని బిడ్డ మరొక తిరిగి జన్మించిన వ్యక్తి ఇద్దరు కలిసి ఏదైనా పని చేసినప్పుడు అది అసమానమైన కాడి అవుతుంది.
దో ఇట్స్ అ వెరీ స్ట్రాంగ్ స్టేట్మెంట్ ఐ వండర్ ఇఫ్ యూ బిలీవ్ వాట్ ఇట్ సేస్ ఇన్ 1 జాన్ 3:10.
మొదటి యోహాను 3:10లో ఉన్న మాటలను మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు, కానీ
here it speaks about only two categories of people in the world, children of God and children of the devil.
ఇక్కడ కేవలం రెండు రకాల మనుషుల గురించి చెప్పబడింది, ఒకరేమో దేవుని పిల్లలు మరొకరేమో అపవాది పిల్లలు.
How does a person become a child of God?
ఒక వ్యక్తి దేవుని బిడ్డగా ఎలా అవుతాడు?
Is it by being born into a Christian family?
ఒక క్రైస్తవ కుటుంబంలో జన్మించడం ద్వారానా?
You know that's not true.
అది నిజం కాదని మీకు తెలుసు.
It's by being born again.
అది తిరిగి జన్మించడం ద్వారా.
So the children of God are those who are born again.
కాబట్టి దేవుని పిల్లలు అంటే తిరిగి జన్మించిన వారే.
Then who are the children of the devil?
మరి అపవాది పిల్లలు ఎవరు?
Because only two categories mentioned here.
కేవలం ఇక్కడ రెండు గుంపుల ప్రజల గురించే చెప్పబడింది.
It's a very strong statement.
ఇవెంతో కఠినమైన మాటలు.
Either you have to believe that the Bible is telling a lie.
బైబిల్ అబద్ధం చెప్తుంది అనైనా నువ్వు నమ్మాలి.
Because you want to be a compromiser and please people.
లేకని రాజి పడేవానిగా మనుషులను సంతోష పెట్టేవానిగానే ఉండాలి.
Or you have to accept what the Bible is saying is true.
Leka Bible cheppedi nijamu anaina nivu nammali.
So where does a nominal Christian come in?
Ekkada ee namakardham kristavudu ane maata vachindi.
Is it a third category or is it one of these categories?
Adi moodo gumpa leka ee rendu gumpullo oka gumpa.
You can decide that.
Neeve nirnayinchuko danni.
Don't be unequally yoked.
Avishwasulato joduga undakudi.
Now if there are children of God and children of the devil in the world.
ఈ లోకంలో దేవుని పిల్లలు ఉన్నారు, అపవాది పిల్లలు కూడా ఉన్నారు.
ఐ డోంట్ వాంట్ టు ట్రై అండ్ డిఫైన్ దట్.
దాన్ని నిర్వచించడానికి నేను ప్రయత్నించను.
యు నో వెరీ వెల్ యువర్ సెల్ఫ్.
నీకే ఎంతో బాగా తెలుస్తుంది.
ఇఫ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ ట్రైస్ టు వర్క్ టుగెదర్ విత్ ఎ చైల్డ్ ఆఫ్ ద డెవిల్ వాట్స్ గోయింగ్ టు హ్యాపెన్.
ఒక దేవుని బిడ్డ అపవాది బిడ్డలతో కలిసి పనిచేయాలనుకున్నప్పుడు ఏం జరుగుతుంది?
దే ఆర్ గోయింగ్ టు హావ్ ఎ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ వర్కింగ్ టుగెదర్.
వారు ఆ విధంగా కలిసి పనిచేసేటప్పుడు ఎన్నో సమస్యలు వస్తాయి.
బికాజ్ దేర్ ఆర్ సో మెనీ డిఫరెంట్ ఒపీనియన్స్ వాట్ దే షుడ్ డూ ఆర్ నాట్ డూ.
వాళ్ళు ఏం చేయాలి ఏం చేయకూడదు అనే విషయాల మీద భిన్నాభిప్రాయాలు కలిగి ఉంటారు.
బికాస్ గాడ్ అండ్ ద డెవిల్ హావ్ డిఫరెంట్ ఎయిమ్స్ ఇన్ లైఫ్.
కాబట్టి దేవుడు మరియు అపవాది విభిన్నమైన లక్ష్యాలు కలిగి ఉంటారు జీవితంలో.
అండ్ దేర్ చిల్డ్రన్ విల్ ఆల్సో హావ్ డిఫరెంట్ ఎయిమ్స్.
కాబట్టి వారి పిల్లలు కూడా విభిన్నమైన లక్ష్యాలు కలిగి ఉంటారు.
సో హస్బెండ్ అండ్ వైఫ్ హూ గాట్ డిఫరెంట్ ఎయిమ్స్ ఆర్ గోయింగ్ టు హావ్ కాన్స్టెంట్ కాన్ఫ్లిక్ట్.
కాబట్టి రెండు వేర్వేరు లక్ష్యాలు కలిగి ఉన్న భార్యాభర్తలు కలిసి ఉండేటప్పుడు ఎప్పుడు పోరాటమే ఉంటుంది.
చైల్డ్ ఆఫ్ గాడ్ మ్యారేజ్ ఇస్ చైల్డ్ ఆఫ్ ద డెవిల్.
కాబట్టి ఒక దేవుని బిడ్డ అపవాది బిడ్డను పెళ్లి చేసుకున్నట్లయితే
హిస్ ఫాదర్ ఇన్ లా విల్ బి ద డెవిల్.
అప్పుడు అపవాది తన మామగారు అవుతాడు.
సో యూ హావ్ టు ద డెవిల్ విల్ పే విజిట్ టు యువర్ హోమ్ రెగ్యులర్లీ.
అప్పుడు అపవాది చాలా క్రమంగా నీ ఇంటిని దర్శిస్తూ ఉంటాడు.
యు ఆర్ గోన హావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్.
అప్పుడు నీవు ఎన్నో సమస్యలను కలిగి ఉంటావు.
ది సేమ్ థింగ్ ఇఫ్ యు డు బిజినెస్ టుగెదర్.
మీరు కలిసి వ్యాపారం చేసినా కూడా అదే విధంగా ఉంటుంది.
యు నో ది అన్బిలీవర్ విల్ సే ఓ ఇట్స్ ఆల్ రైట్ ఇఫ్ వి చీట్ ఎ లిటిల్ బిట్ అండ్ టెల్ ఫ్యూ లైస్.
అవిశ్వాసి ఈ విధంగా చెప్తుంటాడు, మోసం చేయవచ్చు, చిన్న చిన్న అబద్దాలు చెప్పొచ్చు, పర్వాలేదని.
వాట్ ఆర్ యు గోయింగ్ టు డు యాస్ ఎ బిలీవర్?
అప్పుడు ఒక విశ్వాసిగా నువ్వు ఏం చేస్తావు?
యు ఐదర్ పుల్ అవుట్ ఆఫ్ ద పార్ట్నర్షిప్.
నువ్వు ఆ భాగస్వామ్యాన్ని అయినా వదులుకుంటావు?
ఆర్ బ్యాక్ స్లైడ్.
లేక వెనక్కు దిగజారిపోయి
డూ వాట్ హీ సేస్,
అతడు ఏం చెప్తున్నాడో దాన్ని చేసి,
మేక్ యువర్ ప్రాఫిట్స్,
ఎక్కువ లాభాలు సంపాదించుకుని,
అండ్ లూజ్ యువర్ సల్వేషన్,
అప్పుడు నీ రక్షణను కోల్పోతావు.
దట్స్ వై ది బైబిల్ సేస్,
అందుకే బైబిల్ చెప్తుంది,
డోంట్ బి అన్ఈక్వలీ యోక్డ్ విత్ అన్ అన్బిలీవర్,
అవిశ్వాసితో జోడుగా ఉండకూడి.
బికాజ్ లైట్ అండ్ డార్క్నెస్ కెనాట్ హ్యావ్ ఎనీ ఫెలోషిప్,
వెలుగు చీకటి కలిసి సహవాసం చేయలేవు.
అండ్ దట్ డజంట్ మీన్ ఎవ్రీబడి హూ సేస్ దే ఆర్ బోర్న్ అగైన్ ఇస్ వాకింగ్ ఇన్ ద లైట్,
తిరిగి జన్మించిన వారందరూ వెలుగులో నడుస్తున్నారని దీని అర్థం కాదు.
టు మీ ద టెస్ట్ ఇస్ ఐ డోంట్ హావ్ టు ఫైండ్ అవుట్ వాట్ రిలీజన్ హీ ఇస్,
పరీక్ష ఏమిటంటే వారు ఏ మతానికి చెందిన వారు అని చూడనవసరం లేదు.
వెదర్ హీ క్లెయిమ్స్ టు బి బోర్న్ అగైన్,
లేక అతడు తిరిగి జన్మించానని చెప్పుకుంటున్నాడా అని చూడాల్సిన పని లేదు.
ఐ కెన్ బి డిసీవ్డ్ బై ఆల్ దిస్,
వీటన్నింటి ద్వారా నేను మోసపోవచ్చు.
ఐ వాంట్ టు నో ఇస్ హీ వాకింగ్ ఇన్ ద లైట్ ఐఎమ్ వాకింగ్ ఇన్,
నేను నడుస్తున్న వెలుగులో అతడు కూడా నడుస్తున్నాడా అని నేను తెలుసుకోవాలి.
He is not walking in the light I am walking in.
నేను నడిచే వెలుగులో అతడు నడవనట్లయితే,
even if he claims to be a believer and born again,
ఆయన విశ్వాసినని తిరిగి జన్మించానని చెప్పుకున్నా సరే,
I say I'm sorry, I can't work together with you.
నన్ను క్షమించండి, నేను నీతో కలిసి పనిచేయలేను అని చెప్పాలి.
I love you but I disagree with you.
నేను నిన్ను ప్రేమిస్తున్నాను కానీ నేను నీతో ఏకీభవించలేను.
Because your values are the values of darkness.
ఎందుకంటే నీ విలువలు చీకటి విలువల వలె ఉన్నాయి.
Do you know how many hundreds of thousands of believers in the world who say they are born again have got values that are values of darkness?
మీకు తెలుసా, ఈనాడు వేల మంది లక్షల మంది క్రైస్తవులు మేము తిరిగి జన్మించామని చెప్పుకుంటూనే వారి యొక్క విలువలు చీకటి విలువలలే ఉన్నాయి.
Can I yoke together with them and work together to plow the field?
వారితో సమానంగా నేను జతకట్టబడి భూమిని దున్నగలనా? లేదు.
If for example, if you have a joint meeting for unbelievers,
ఉదాహరణకు మనము అవిశ్వాసుల కొరకు సమిష్టిగా మీటింగ్ కలిగి ఉన్నట్లయితే,
and he says we must take a collection and I say no, Jesus never took a collection,
వాళ్ళేమో మనం కానుకలు పట్టాలంటారు, యేసుక్రీస్తు ప్రభు ఆ విధంగా చేయలేదు కాబట్టి నేను చేయను అని నేను చెప్తాను.
What do we do now?
అప్పుడు నేనేం చేయాలి?
Either I compromise and yield to his view,
నేను రాజీపడి అతను చెప్పేదాంతో ఏకీభవించాలి,
or I break away and say you go on your own, I can't work with you,
లేక వారితో తెగదెంపులు చేసుకుని నీతో నేను కలిసి పనిచేయలేనని చెప్పాలి.
That's what I've decided.
నేను అదే నిర్ణయం తీసుకున్నాను.
But a lot of people just yield their convictions.
చాలా మంది వారి ఉపదళ్లకు లోబడతారు.
And live with an unequal yoke with many people.
మరియు అసమానమైన కాడి కింద వారితో కలిసి పనిచేస్తూ ఉంటారు.
So I want to warn you to be careful.
మీరు జాగ్రత్తగా ఉండాలని నేను మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను.
If you come out and be separate,
మీరు బయటకు వచ్చి ప్రత్యేకంగా ఉండాలి.
The Lord says in verse 18, I'll be a father to you.
18వ వచనంలో ప్రభు చెప్తున్నాడు, నేను మీకు తండ్రినయ్యుందును.
I want to say God has been a fantastic father for me.
నేను చెప్పగలను, దేవుడు నాకు అద్భుతమైన తండ్రిగా ఉన్నాడు.
Doesn't matter to me if the whole world opposes me.
ఈ లోకమంతా కూడా నన్ను ఎదిరించినా నేనేమీ పట్టించుకోను.
Leave alone Christendom. In addition to Christendom, the whole world opposes me. It makes no difference because I got a father.
క్రైస్తవత్వమే కాదు, దాంతో పాటు ఈ లోకమంతా కూడా నన్ను ఎదిరించినా నేనేం పట్టించుకోను, ఎందుకంటే నేను తండ్రిని కలిగి ఉన్నాను.
I'm not an orphan.
నేను ఒక అనాథను కాదు.
God has become a father to me according to this promise because I refuse to fellowship with darkness.
ఈ వాగ్దానం ప్రకారం దేవుడు నాకు తండ్రిగా ఉన్నాడు, ఎందుకంటే నేను చీకట్లో నివసించడానికి తిరస్కరించాను.
Chapter 7 verse 1.
7వ అధ్యాయం 1వ వచనం.
We must cleanse ourselves from all defilement of flesh and spirit.
శరీరముకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకోవాలి.
And perfect holiness in the fear of God.
దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుచు.
There's only one way to perfect holiness.
సంపూర్ణ పరిశుద్ధతకు ఒకటే మార్గము.
And that's not in the fear of man but the fear of God.
అది మనుషుల యందలి భయము కాదు, దేవుని యందలి భయము.
Most people have a holiness which is comes through the fear of man.
అనేక మంది మనుషుల భయం ద్వారా వచ్చే పరిశుద్ధతను కలిగి ఉంటారు.
What does that mean? It means I clean up my external life because I want to impress men.
దాని అర్థం ఏమిటంటే నేను ప్రజల దృష్టిలో ఘనత పొందడానికి నా బాహ్య సంబంధమైన జీవితాన్ని కడుక్కుంటాను.
But fear of God means I am concerned about my inner life which only God can see.
దేవుని యందలి భయము అంటే దేవుడు మాత్రమే చూడగలిగిన నా అంతరంగ జీవితాన్ని నేను పరిశుద్ధపరచుకుంటాను.
In a simple way, that's the difference between fear of man and fear of God.
సామాన్యమైన విధానంలో చెప్పాలంటే దేవుని యందలి భయమునకు మనుషుల యందలి భయమునకు ఉన్న తేడా అది.
So he says here, the holiness can never be perfect in the fear of man, but only in the fear of God.
కాబట్టి ఆయన చెప్తూ ఉన్నాడు, పరిశుద్ధత దేవుని యందలి భయం ద్వారానే సంపూర్తవుతుంది కానీ మనుషుల యొక్క భయం ద్వారా కాదు.
And he continues with his earlier theme.
మరియు ఆయన ముందు చెప్పిన అంశమునే కొనసాగిస్తూ ఉన్నాడు.
The Corinthians.
ఆయన కొరింథీయులకు చెప్తూ ఉన్నాడు.
Look at our testimony.
మా సాక్ష్యమును చూడండి.
Verse 2.
రెండవ వచనము.
Wronged nobody.
మేమెవరికి అన్యాయం చేయలేదు.
Corrupted nobody.
మేమెవరిని చెరపలేదు.
We took advantage of nobody.
మేమెవరిని అలసుగా తీసుకోలేదు.
What a testimony for a servant of God.
ఒక దైవ సేవకునిగా ఎటువంటి గొప్ప సాక్ష్యం ఇది?
వీ డిడ్ నాట్ రాంగ్ ఎనీబడి.
మేము ఎవరికి అన్యాయం చేయలేదు.
We did not take advantage of anybody.
మేము ఎవరిని అలసుగా తీసుకోలేదు.
We should have that testimony too.
మనం కూడా అటువంటి సాక్ష్యమును కలిగి ఉండాలి.
And then he goes on in chapter 8 and chapter 9.
ఆయన ఇంకా ముందుకు వెళ్తూ 8-9 అధ్యాయంలో ఈ విధంగా చెప్తూ ఉన్నాడు.
To talk about giving money.
డబ్బును ఇవ్వటం గురించి చెప్తూ ఉన్నాడు.
Money not for himself.
డబ్బు తన గురించి కాదు.
Paul never in his life asked anybody to support him or his ministry.
పౌలు తన జీవితాంతం కూడా తనకు కాని తన పరిచర్యకు కాని డబ్బులు ఇవ్వమని ఎప్పుడు అడగలేదు.
All the apostles also had that rule.
అపొస్తలులందరూ కూడా అదే నియమాన్ని పాటించారు.
But he never asked anybody to support them or their ministry.
వారిని కాని వారి పరిచర్యను కాని బలపరచమని ఎప్పుడు అడగలేదు ఎవరిని.
Jesus also never did that.
యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఆ విధంగా ఎప్పుడు అడగలేదు.
In the Old Testament,
పాత నిబంధనలో
Elijah never did that.
ఏలియా చేయలేదు ఆ విధంగా ఎప్పుడు.
Elijah never did that.
ఎలీషా ఎప్పుడు చేయలేదు.
We don't see anybody doing it.
ఆ విధంగా చేసినట్లుగా ఎవరిని మనం చూడం.
Asking people to support them or their ministry.
వారిని కాని వారి పరిచర్యను కాని పోషించమని ప్రజలను అడగటం.
Noah didn't do that in his time when he was building the ark.
ఆ దినముల్లో నోవహు ఓడ నిర్మించేటప్పుడు కూడా ఎప్పుడు ఆ విధంగా అడగలేదు.
In fact, in the entire Bible,
బైబిల్ అంతట్లో కూడా
there is not a single case of any man of God asking anyone to support him or his ministry financially.
ఒక నిజమైన దైవజనుడు తనను కాని తన పరిచర్యను కాని పోషించమని డబ్బులు అడిగినట్లుగా మనం ఎక్కడా చూడము.
This is a habit that has developed in Christendom, particularly in Western countries.
క్రైస్తవత్వంలో ఈ అలవాటు ముఖ్యంగా పశ్చిమ దేశాల్లో మొదలైంది.
The last 200 years or so,
గత 200 సంవత్సరాల నుండి,
like most practices in Western countries, blindly imitated in India.
పశ్చిమ దేశాల్లో చేసేవి అనేకమైనవి గ్రుడ్డిగా భారతదేశంలో చేస్తుంటారు.
Because I find a lot of Indian servants of God don't have the wisdom to think for themselves.
భారతదేశంలోని అనేక మంది సేవకులకు వారంతటా వారే ఆలోచించుకునే జ్ఞానం లేదని నేను గమనించాను.
Whatever people in America do, they blindly imitate.
అమెరికా వాళ్ళు ఏ చేస్తే దాన్ని వీళ్ళు గ్రుడ్డిగా అనుకరిస్తూ ఉంటారు.
They start pushing people down there, we start pushing people down here.
అక్కడ వాళ్ళు ప్రజలను క్రిందకు పడవేస్తూ ఉన్నట్లయితే వీళ్ళు కూడా ఇక్కడ క్రిందకు పడవేయడం ప్రారంభిస్తారు.
Methods they adopt for raising money, people use here for adopting, adopt here for raising money.
డబ్బును పోగు చేయడానికి వాళ్ళు అక్కడ ఏ పద్ధతులు అయితే ఉపయోగిస్తారు వీళ్ళు కూడా ఇక్కడ అదే పద్ధతులు ఉపయోగించడం ప్రారంభిస్తారు.
We need men of God in our land who are not imitators of Western people or any people, but who listen to God and His Word.
ఈనాడు మనకు పశ్చిమ దేశాల నుండి మరే దేశాల నుండి వినేవారు కాక దేవుని యద్దరు నుండి దేవుని వాక్యం నుండి వినే దైవ సేవకులు మనకు కావాలి.
Paul asked the Corinthians to give money for the poor saints in Jerusalem.
పౌలు కొరింతీయులను యెరూషలేములోని పేద విశ్వాసుల కోసం డబ్బులు ఇవ్వమని అడిగాడు.
He says the Philippians have done that.
ఫిలిప్పీలు ఆ పని చేశారని ఆయన చెప్పాడు.
And you should do that too.
మీరు కూడా అది చేయాలని నేను కోరుకుంటున్నానని చెప్పాడు.
That's a good thing to do.
అది చేయడానికి మంచి పని.
I don't need your help, but help those poor believers over there.
మీ సహాయం నాకు అవసరం లేదు, కానీ అక్కడున్న పేద విశ్వాసులకు మీరు సహాయం చేయండి.
There are people who follow these apostolic principles even today.
ఈ అపొస్తలుల నియమాలను పాటించేవారు ఈనాడు కూడా ఇంకా ఉన్నారు.
In our own work, I have followed that principle for more than 40 years.
మా సొంత పరిచర్యలో కూడా నేను ఈ నియమాన్ని 40 సంవత్సరాల కంటే పైగా అనుసరిస్తూనే ఉన్నాను.
And it has worked just like it works in the days of the apostles.
అపొస్తలుల దినాల్లో ఏ విధంగా అయితే పనిచేసిందో మాకు కూడా అదే విధంగా పనిచేసింది.
No begging, no borrowing.
అడుక్కోవటం లేదు, అప్పు చేయటం లేదు.
But trusting God completely.
సంపూర్ణంగా దేవుని యందే నమ్మకించాం.
And if we don't have more money, then of course God doesn't want us to do anything more.
ఒకవేళ ఎక్కువ చేయడానికి మీ దగ్గర డబ్బులు లేనట్లయితే బహుశా మీరు ఇంకా ఎక్కువ చేయాలని దేవుడు కోరుకోవట్లేదు.
And another very important principle which the Lord has taught me.
దేవుడు నాకు బోధించిన మరొక ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే,
in 40 years in Christian work,
40 సంవత్సరాల క్రైస్తవ పరిచర్యలో,
is that I should never ask anybody for money for anything if I have money myself in my bank account.
నా బ్యాంకు ఖాతాలోనే డబ్బులున్నట్లయితే ప్రభు పరిచర్య నిమిత్తము నేను ఎవరిని డబ్బులు అడగకూడదు.
బికాజ్ గాడ్స్ వర్క్ అండ్ మై వర్క్ ఆర్ ద సేమ్.
ఎందుకంటే దేవుని పనైనా నా పనైనా రెండు ఒకటే.
హౌ మెనీ ప్రీచర్స్ అండ్ పాస్టర్స్ ఆర్ దేర్ హూ కెన్ సే ఐవ్ గాట్ మనీ ఇన్ మై బ్యాంక్ అకౌంట్, వై షుడ్ ఐ ఆస్క్ ఎనీబడి ఎల్స్ ఫర్ మనీ.
నా బ్యాంకు ఖాతాలో నా దగ్గరే డబ్బులున్నాయి, నేను వేరే వారిని ఎందుకు అడగాలి డబ్బులు అనే పాస్టర్లు బోధకులు ఎక్కడున్నారు?
Aren't they the bride of Christ?
వారు క్రీస్తు యొక్క వధువుగా లేరా?
Can't they use their money from their bank account for the work of their bridegroom Christ?
వారి డబ్బులను వారి బ్యాంకు ఖాతాలో ఉన్న డబ్బులను పెండ్లి కుమారుడైన క్రీస్తు కోసం ఉపయోగించలేరా?
Why do they keep that away separately and ask other poor people to give and support them?
వాటన్నింటినీ పక్కన పెట్టి పేద విశ్వాసుల్ని డబ్బులు ఎందుకు అడుగుతున్నారు వాళ్ళు?
దిస్ ఇస్ ద హిపోక్రసీ అండ్ డిసెప్షన్ ఇన్ కౌంటర్ఫీట్ క్రిస్టియనిటీ టుడే.
ఈనాడు వైశ్యధారణతో కూడిన మోసం చేసే నకిలీ క్రైస్తవత్వాన్ని మనం చూస్తున్నాం.
బట్ పాల్ నెవర్ డిడ్ దట్.
కానీ పౌలు ఎన్నడూ ఆ విధంగా చేయలేదు.
హి డిడ్ ఆస్క్ పీపుల్ టు గివ్ మనీ వెన్ హి హాడ్ మనీ ఇన్ హిస్ ఓన్ పాకెట్.
తన జేబులోనే డబ్బులు పెట్టుకుని వేరే వాళ్ళని డబ్బులు ఇవ్వమని ఎప్పుడు పౌలు అడగలేదు.
బట్ హీ వాజ్ అ పూర్ మ్యాన్.
కానీ ఆయన ఒక పేదవాడు.
హి గేవ్ వాట్ హి కుడ్.
ఆయన ఏమి ఇవ్వగలడో దాన్ని ఇచ్చాడు.
హి సేస్ యు ఆల్సో కెన్ హెల్ప్ దీస్ పూర్ బిలీవర్స్ ఇన్ జెరూసలేం.
కాబట్టి ఆయన చెప్తున్నాడు యెరూషలేములోని పేద విశ్వాసులకు మీరు కూడా సహాయం చేయమని.
అండ్ హి గివ్స్ ది ఎగ్జాంపుల్ ఆఫ్ జీసస్.
మరియు ఆయన యేసుక్రీస్తు యొక్క మాదిరిని చూపిస్తూ ఉన్నాడు.
2 Corinthians 8:9. Though he was rich became poor.
ఆయన ధనవంతుడయ్యిండు కూడా దరిద్రుడయ్యాడు.
That you through his poverty might become rich.
ఆయన దారిద్ర్యం వల్ల మీరు ధనవంతులు కావాలని.
Well, Jesus was rich in heaven.
యేసుక్రీస్తు ప్రభువారు పరలోకంలో ఎంతో ధనవంతులుగా ఉన్నారు.
And he became poor on the earth.
ఈ భూమి మీదకి ఎంతో పేదవానిగా వచ్చాడు.
So that through his poverty.
కాబట్టి తన దారిద్ర్యం చేత.
We might become rich in heaven forever.
పరలోకంలో ఎన్నటెన్నటికీ మనం ధనవంతులుగా ఉండునట్లు.
He uses that example.
ఆ ఉదాహరణను పౌలు ఉపయోగించాడు.
To say there's nothing wrong in your humbling yourself and reducing your income level so that you can help other believers.
మిమ్మల్ని మీరు తగ్గించుకుని మీ ఖర్చులను తగ్గించుకుని వేరే విశ్వాసులకు సహాయం చేయడంలో ఏ తప్పు లేదని ఆయన చెప్పాడు.
In any case, let me ask you, what is your definition of a rich man?
నేను ఒక ప్రశ్న అడుగుతాను, ధనవంతుడు అంటే నిర్వచనం ఏంటి?
Is a rich man one who's got a large bank account?
ధనవంతుడు అంటే తన బ్యాంకు ఖాతాలో ఎక్కువ డబ్బులు ఉన్నవాడా?
In that case, God is not rich because he doesn't have a bank account.
అలా అయితే దేవుడు ధనవంతుడు కాదు, ఎందుకంటే ఆయనకు బ్యాంకు ఖాతా లేదు.
No. That's not the definition of rich.
లేదు, ధనవంతుడు అంటే అది కాదు నిర్వచనం.
Let me give you a definition of rich.
ధనవంతుడు అంటే ఏమిటో నేను నిర్వచిస్తాను.
From the Bible.
బైబిల్లో నుండి.
In Revelation 3:17 it says to the leader in Laodicea.
ప్రకటన గ్రంథం 3:17లో దేవుడు లవొదికయ సంఘ పెద్దకి విధంగా చెప్తున్నాడు.
You are wealthy.
నీవు ధనవంతుడవు.
And you have need of nothing.
నీవు ఏ కొదువా లేనివాడవు.
That is the definition of a rich man.
అది ధనవంతుడు అంటే నిర్వచనం.
He has need of nothing.
ఆయనకు ఏ కొదువా లేదు.
That is true of God.
అది దేవుని విషయంలో నిజము.
Why is he wealthy?
ఆయన ఎందుకు ధనవంతుడిగా ఉన్నాడు?
He doesn't have a wallet or cash or anything.
ఆయనకు ఒక పర్సు లేదు, లేక డబ్బులు లేవు.
He is wealthy because he has need of nothing.
ఆయన ధనవంతుడు ఎందుకంటే ఆయనకు ఏ కొదువా లేదు.
That is how God makes us also wealthy when we seek God's kingdom first.
మనము దేవుని రాజ్యాన్ని మొట్టమొదట వెతికినట్లయితే దేవుడు మనల్ని కూడా ఆ విధమైన ధనవంతులుగా చేస్తాడు.
But he provides us all our earthly needs.
మన భూ సంబంధమైన అవసరాలన్నింటిని ఆయన తీరుస్తాడు.
He may not make us millionaires.
మనల్ని ఏదో కోటీశ్వరులుగా చేయడు ఆయన.
But we are rich like this that we have need of nothing.
కానీ ఏ కొదువా లేని అటువంటి ధనవంతులుగా మనల్ని చేస్తాడు.
వి డోంట్ వాంట్ టు లివ్ ఇన్ అ గ్రాండ్ స్టైల్.
మనం ఏదో విలాసవంతంగా జీవితాలను గడపాల్సిన అవసరం లేదు.
బట్ గాడ్ గివ్స్ us enough for our life on this earth.
కానీ ఈ భూమి మీద మనం జీవించుటకు చాలినంత దేవుడు అనుగ్రహిస్తాడు.
And that will definitely be true of anyone who seeks God's kingdom.
దేవుని రాజ్యాన్ని మొట్టమొదటగా వెతికే ఎవరి విషయంలో అయినా ఇది నిశ్చయంగా జరుగుతుంది.
In chapter 8 towards the end he says.
8వ అధ్యాయం చివరి భాగంలో ఆయన ఈ విధంగా చెప్తున్నాడు.
That this money is going to be transported not just by one brother.
ఈ డబ్బులు ఒక సహోదరుని చేత పంపించబడవు.
But by at least 2 brothers.
కాని కనీసం ఇద్దరు సహోదరుల ద్వారా.
3 brothers actually here, Titus plus 2 others.
ఇక్కడ ముగ్గురు సహోదరులు ఉన్నారు, తీతు మరియు ఇద్దరు ఇతర సహోదరులు.
Why?
ఎందుకు?
Even though Titus is a totally honest man.
తీతు సంపూర్ణంగా యథార్థవంతునిగా ఉన్నా కూడా.
We don't want anyone to say something evil about us. In the administration of this money, verse 20.
మరియు మేమింత విస్తారమైన ధర్మము విషయమై పరిచారకులమై ఉన్నాము గనుక దాన్ని గూర్చి మా మీద ఎవడనూ తప్పు మోపకుండా మేము జాగ్రత్తగా చూచుకొనుచు అతన్ని పంపుచున్నాము. 20వ వచనం.
And that is why offerings in a church must always be counted by more than one person.
అందుకే సంఘంలోని కానుక డబ్బులను ఎల్లప్పుడూ కూడా ఒకరికంటే ఎక్కువ మంది లెక్కిస్తూ ఉంటారు.
Not because we doubt anyone's honesty.
వేరే వారి యథార్థతను మనము అనుమానించు కాదు.
It's because of this principle mentioned here in verse 21 of chapter 8.
ఎందుకంటే 8వ అధ్యాయం 21వ వచనంలో చెప్పబడిన నియమం ప్రకారం.
We have a concern for what is honorable not only in God's sight but also on the side of men.
ఎలయనగా ప్రభు దృష్టి యందు మాత్రమే కాక మనుషుల దృష్టి యందును యోగ్యమైన వాటిని గురించి శ్రద్ధగా ఆలోచించుకొనుచున్నాము.
And in chapter 9
మరియు 9వ అధ్యాయంలో
we read this wonderful word.
ఈ అద్భుతమైన మాటలను మనం చదువుతాం.
Two things actually.
నిజానికి రెండు విషయాలు ఉన్నాయి.
One.
మొట్టమొదటిది
సో స్పేరింగ్లీ వర్స్ 6 అండ్ యుల్ రీప్ స్పేరింగ్లీ సో బౌండిఫుల్లీ అండ్ యుల్ రీప్ బౌండిఫుల్లీ
కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయను సమృద్దిగా విత్తువాడు సమృద్దిగా పంట కోయను ఆరో వచనము
హిస్ నాట్ టాకింగ్ అబౌట్ సపోర్టింగ్ హిస్ మినిస్ట్రీ
ఆయన తన పరిచర్యకు డబ్బులు ఇచ్చిన గురించి చెప్పట్లేదు
దీస్ పూర్ బ్రదర్స్
ఈ పేద విశ్వాసులకు
యు హెల్ప్ దెం
మీరు సహాయం చేయండి
గాడ్ విల్ టేక్ కేర్ ఆఫ్ యువర్ నీడ్స్
దేవుడు మీ అవసరాలను తీరుస్తాడు మీరు పిసినగొట్టుగా ఇచ్చినట్లయితే దేవుడు మీ ఏళ్ళ కూడా పిసినగొట్టుగా ఉంటాడు ఎందుకంటే మనం ఇతరులను ఏ విధంగా చూస్తామో దేవుడు మనల్ని కూడా అదే విధంగా చూస్తాడు కనికరం గలవారు ధన్యులు ఎందుకంటే దేవుడు వారి ఏళ్ల కనికరం చూపిస్తాడు కీర్తనలు 18లో చెప్పబడింది దయగల వారి ఏళ్ల దేవుడు దయ చూపించును
అండ్ సో హియర్ ఆల్సో యు ఆర్ లార్జ్ హార్టెడ్ టువర్డ్ దెం గాడ్ విల్ బి లార్జ్ హార్టెడ్ టువర్డ్స్ యు
కాబట్టి ఇక్కడ కూడా చెప్పబడింది వారి ఏళ్ల మీ హృదయములు విశాలపరచుకున్నట్లయితే దేవుని హృదయం కూడా మీ ఏళ్ల విశాలపరచుకుంటుంది
జీసస్ సెడ్ గివ్ అండ్ ఇట్ విల్ బి గివెన్ టు యు
ఎస్ ప్రభు చెప్పారు ఇవుడి మీకు ఇవ్వబడును
దిస్ ఇస్ నాట్ అకార్డింగ్ టు ద లెటర్ సమ్ పీపుల్ హావ్ టేకెన్ ఇట్ అకార్డింగ్ టు ద లెటర్
కానీ ఇది అక్షరానుసారంగా కాదు కొంతమంది దీని అక్షరానుసారంగా తీసుకుంటారు
బికాజ్ యూ టేక్ ఇట్ అకార్డింగ్ టు ద లెటర్ యూఆర్ డూయింగ్ బిజినెస్ విత్ గాడ్
ఒకవేళ దీన్ని మీరు అక్షరానుసారంగా తీసుకున్నట్లయితే దేవునితో మీరు వ్యాపారం చేస్తున్నట్లుగా ఉంటుంది
హోల్డింగ్ హిమ్ టు అ కాంట్రాక్ట్
దేవునితో ఒక ఒప్పందం చేసుకున్నట్లుంటుంది
గాడ్ యు సెడ్ ఇఫ్ ఐ గివ్ యు విల్ గివ్ మీ 100 ఫోల్డ్
ప్రభువా నీవు చెప్పావు నీకు ఇచ్చినట్లయితే నీవు తిరిగి 100 అంతలు ఇస్తానని
I've given 100 rupees. Give me back 10,000 rupees according to this contract.
Prabhu, nenu neeku 100 rupayalu isthanu. Nuvu tirigi naaku 10,000 rupayalu ivvali. Ade mana madhya unna oppandam.
You'll get zero.
Appudu neekemi raadu.
God is not here to do business with us.
Devudu mantho vyaparam cheyataniki ledu.
God loves a cheerful giver, verse 7.
Devudu utsahanga ichu varini preminchunu, 7th vachanam.
God doesn't want anybody to do business with him or to be forced to do something.
దేవుడు ఎవరితో వ్యాపారం చేయడానికి లేడు మరియు ఎవరిని బలవంతంగా ఇవ్వమని అడగడు.
He says that we must give cheerfully.
ఇక్కడ చెప్పబడింది మనం ఉత్సాహంగా సంతోషంగా ఇవ్వాలి.
That's what he wants us to do.
మనం ఆ విధంగా చేయాలని ఆయన కోరుకుంటున్నాడు.
We give cheerfully.
మనం ఉత్సాహంగా సంతోషంగా ఇచ్చినట్లయితే
He is able to make all grace abound towards us, verse 8.
ఆయన సమస్త విధములైన కృపను మనయందు విస్తరించగలడు 8వ వచనం.
And we will always have an all sufficiency verse 8 everything in life
appudu meeru anniti yandu ellappudu meelo meeru sarva samruddhi galvarai uttamaina prati karyamu chestaru 8th vachanam
verse 8 is one of the most fantastic verses about the grace of god in the whole bible
antatlo kuda krupana gurinchina achyadbhutamaina vachanamu ee 8th vachanam
7 times it speaks about everything or all as superlatives
7 sarlu anniti yandu ellappudu ani visheshanalu raayabadi unnai
so he says
కాబట్టి ఆయన చెప్తున్నాడు
గివ్ చీర్ఫుల్లీ
ఉత్సాహంగా సంతోషంగా ఇవ్వండి
అండ్ హెల్ప్ దోస్ అదర్ పీపుల్
మరియు ఇతరులకు సహాయం చేయండి
దెన్ ఇన్ చాప్టర్ 10
ఆ తర్వాత 10వ అధ్యాయంలో
వి సీ సంథింగ్ క్వైట్ అమేజింగ్
ఎంతో ఆశ్చర్యకరమైన విషయాన్ని మనం చూస్తాం
దట్ దీస్ పీపుల్ డిడ్ నాట్ రెస్పెక్ట్ పౌల్
ఈ ప్రజలు పౌల్ను గౌరవించలేదు
దట్ ఇస్ ద రీజన్ వై దే వర్ సో కార్నల్
వాళ్ళు శరీరానుసారులుగా ఉండడానికి ఇది కూడా ఒక కారణము
హి సేస్ Some of you regard us as if we are walking according to the flesh verse 2
ఆయన అంటున్నాడు శరీర ప్రకారం నడుచుకున్న వారమని మమ్మను గురించి మీలో కొందరు అనుకుంటున్నారు 2వ వచనము
Imagine there were some people in Corinth who accused Paul of being a carnal Christian
ఒకసారి ఊహించండి పౌలుని శరీర ప్రకారం నడుచుకుంటున్నాడు అని కొరింథీలో కొంతమంది అనుకుంటున్నారు
That explains why those Corinthians were in such a pathetic spiritual condition.
కొరింథీయులు అంత దౌర్భాగ్యమైనా ఆత్మీయ పరిస్థితిలో ఎందుకున్నారో ఇది మనకు వివరిస్తుంది.
They could not honor a servant of God whom God was honoring.
దేవుడు గణపరిచిన ఆ దైవ సేవకుణ్ణి వాళ్ళు గణపరచలేదు.
Let me tell you.
నేను చెప్తాను.
Everybody who calls himself a servant of God is not a servant of God.
దేవుని సేవకుడని పిలుచుకునే ప్రతివారు కూడా దేవుని సేవకులు కాదు.
But here and there you see a genuine servant of God.
కానీ అక్కడక్కడ నిజమైన దైవ సేవకులను మనం చూస్తూ ఉంటాం.
Honor those whom God honored.
దేవుడు గణపరచు ఆ దైవ సేవకుల్ని మీరు కూడా గణపరచండి.
It will go well with you.
అప్పుడు మీకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
We turn to 2 Corinthians chapter 10.
2 కొరింథీ 10వ అధ్యాయాన్ని చూద్దాం.
Here Paul is speaking to the Corinthians who despised him.
తన్ను తృణీకరించిన కొరింథీయులతో పౌలు చెప్తున్నాడు.
And he says, "You think that I am walking according to the flesh," verse 2.
శరీర ప్రకారం నడుచుకున్న వారమని మమ్మను గురించి మీరు అనుకుంటున్నారు 2వ వచనము
దట్స్ బికాజ్ ఐ హంబుల్ మై సెల్ఫ్ అండ్ మింగిల్ విత్ యూ ఫ్రీలీ
నన్ను నేను తగ్గించుకుని మీతో సులభంగా కలిసిపోయినందుక
అండ్ హూ డిడ్ ద కొరింథియన్స్ అప్రిషియేట్
కొరింథీయులు ఎవరిని అభినందిస్తున్నారు
అనదర్ టైప్ ఆఫ్ ప్రీచర్
వేరొక రకమైన బోధకులను
డిస్క్రైబ్డ్ ఇన్ చాప్టర్ 11 వర్స్ 20
పదకొండో అధ్యాయం 20వ వచనంలో వివరించబడినట్లుగా
సమ్మన్ హూ ఎన్స్లేవ్స్ దెమ్
ఎవరైతే వారిని బానిసలుగా చేసుకుంటారో
డివోర్స్ దెమ్ దట్ మీన్స్ టేక్స్ అవే ఆల్ దర్ మనీ
ఎవరైతే వారి డబ్బులన్నింటినీ దోచుకుంటారో
టేక్స్ అడ్వాంటేజ్ ఆఫ్ దెమ్
ఎవరైతే వారిని అలుసుగా తీసుకుంటారో
ఎగ్జాల్ట్స్ హింసెల్ఫ్ ఓవర్ దెమ్ లైక్ సమ్ రాయల్టీ ఆర్ ఫిల్మ్ స్టార్స్
రాజుల వలె సినిమా తారల వలె ఎవరైతే తమను తాము వారి మీద హెచ్చించుకుంటారో
అండ్ ఇన్సల్ట్స్ దెమ్ బై హిట్టింగ్ దెమ్ ఇన్ ద ఫేస్
ఎవరైతే వారిని ముఖం మీద కొట్టి అవమానిస్తారో
అండ్ పాల్ సేస్ ఇన్ ఎ సార్కాస్టిక్ వే టు మై షేమ్ ఐ మస్ట్ సే వీ డోంట్ డూ ఆల్ దోస్ థింగ్స్ వీఆర్ వీక్ బై కంపారిజన్
పౌలు వ్యంగ్యంగా చెప్తున్నాడు మేమెంతో బలహీనము అవన్నీ మేము చేయము వారితో మేము పోల్చి చూసుకున్నట్లయితే మేము సరిపోము
యునో ద మెనీ మెనీ క్రిస్టియన్స్ డూ నాట్ నో హౌ టు అప్రిషియేట్ జెన్యూన్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్
అనేక మంది క్రైస్తవులకు ఒక నిజమైన దైవ సేవకుడిని ఏ విధంగా గణపరచాలో తెలియదు
దాట్ ఈస్ ద రీజన్ ఫర్ దేర్ ఓన్ షాలో స్పిరిచువల్ కండిషన్
అనేక మంది క్రైస్తవ జీవితాలు శూన్యంగా ఉండటానికి అదే కారణము
అండ్ హియర్ వి సీ వన్ బిగ్ రీజన్ వై ద కొరింథియన్స్ వర్ కార్నల్
కొరింతీయులు శరీరానుసారంగా ఎందుకున్నారో ఒక ముఖ్య కారణాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం
దే రెస్పెక్టెడ్ ద రాంగ్ టైప్ ఆఫ్ ప్రీచర్స్
ఎందుకంటే వాళ్ళు తప్పుడు బోధకులను అభినందిస్తూ ఉన్నారు
ఎగ్జాక్ట్లీ ద ప్రాబ్లమ్ ఇన్ క్రిస్టియనిటీ టుడే
ఈనాడు క్రైస్తవత్వంలో కూడా ఇదే సమస్య
దే డోంట్ నో హౌ టు రికగ్నైజ్ అండ్ ఆనర్ జెన్యూన్ సర్వెంట్స్ ఆఫ్ గాడ్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దేర్ వెల్ఫేర్
ఎవరైతే వారి క్షేమాభివృద్ధిని కోరుకుంటారో అటువంటి దైవ సేవకుల్ని గుర్తించడం వారికి తెలియదు వారిని గణపరచడం తెలియదు
They honor those who take advantage of them and impress them with their powerful personality.
వారిని అలసుగా తీసుకొని ఎవరైతే వారి శక్తివంతమైన వ్యక్తిత్వం ద్వారా వీరిని ఆకట్టుకుంటున్నారో వారిని వీళ్ళు గణపరుస్తున్నారు.
Paul said in an earlier letter, he said, I don't care what you think about me.
పౌలు ఇంతకు ముందు రాసిన పత్రికలో చెప్పాడు మీరు నన్ను గురించి ఏమనుకున్నా సరే నేను పట్టించుకోను.
God bore witness to him mightily, so what did it matter what the Corinthians thought about him?
దేవుడే పౌలుకు ఎంతో బలమైన సాక్ష్యం ఇచ్చి ఆమోదించినప్పుడు ఈ కొరింతీయులు పౌలు గురించి ఏమనుకుంటే ఏంటి
అండ్ ఈజ్ ఈవెన్ ఇఫ్ యు థింక్ వి ఆర్ వాకింగ్ అకార్డింగ్ టు ద ఫ్లెష్
మేము శరీర ప్రకారం నడుచుకుంటున్నాము అని మీరు అనుకున్నా కూడా
2 Corinthians 10:3
2 Corinthians 10:3
వి డోంట్ ఫైట్ విత్ ఫ్లెష్లీ వెపన్స్ లైక్ అదర్ పీపుల్
మేము ఇతరుల వలె శరీర సంబంధమైన యుద్ధోపకరణములను వాడము
We don't come and take advantage of you like other preachers.
ఇతరుల వలె మేము మిమ్మల్ని అలసుగా తీసుకోము.
The weapons of our warfare are not of the flesh.
మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు.
But divinely powerful for the destruction of fortresses.
కానీ మా యుద్ధోపకరణములు దేవుని ఎదుట దుర్గములను పడద్రోయజాలనంత బలము కలవై ఉన్నవి.
So there are fortresses that need to be destroyed.
కాబట్టి మనం పడద్రోయవలసిన దుర్గములు ఉన్నవి.
Where are these fortresses?
ఈ దుర్గములు ఎక్కడ ఉన్నాయి?
They are not physical fortresses.
అవి భౌతికమైన దుర్గములు కాదు.
They are thoughts, verse 5.
అవి ఆలోచనలు 5వ వచనము.
In our mind.
మన మనసులో కలిగే ఆలోచనలు.
The carnal way in which we have spent so many years of our life.
అనేక సంవత్సరాలు శరీరానుసారంగా మనం గడిపిన జీవితములు
has made us build certain fortresses in our mind.
మన మనసుల్లో కొన్ని దుర్గములు కట్టినట్లుగా అవి చేశాయి.
Inside those fortresses we protect our carnal way of thinking.
ఆ దుర్గముల లోపల మన శరీరానుసారమైన ఆలోచనలను మనం కాపాడుకుంటాము.
We think certain sins are not serious.
కొన్ని పాపములు అంత తీవ్రమైనవి కావని మనం అనుకుంటాం.
And if those fortresses are not destroyed,
ఆ దుర్గములు పడగొట్టబడినట్లయితే,
we will never be able to have a renewed mind to understand God's will.
దేవుని చిత్తమును తెలుసుకొనుటకు రూపాంతరపరచబడిన మనసును మనం కలిగి ఉండము.
The Bible says in Romans 12:2, solely through the renewal of our mind we can know God's will.
బైబిల్లో రోమా 12:2 ఈ విధంగా చెప్పబడింది కేవలం రూపాంతరపరచబడిన మనసుల ద్వారానే దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోగలము.
But how can that happen if there are fortresses of carnal thinking established through many years?
అనేక సంవత్సరాలు శరీరానుసారంగా జీవించి ఆ ఆలోచనల ద్వారా దుర్గములు కట్టబడినట్లయితే ఏ విధంగా ఇది జరుగుతుంది?
It says here we have to destroy those speculations and lofty things.
ఇక్కడ చెప్పబడింది అటువంటి వితర్కములను దేవుని గురించిన జ్ఞానమును అడ్డగించు ప్రతి ఆటంకమును పడద్రోయవలసి ఉన్నది.
And every single thought inside that fortress must be caught and brought to the obedience of Christ.
దాని లోపల ఉన్న ప్రతి ఆలోచనను కూడా క్రీస్తుకు లోబడినట్లు చెరపట్టి తీసుకొని రావాల్సి ఉన్నది.
And we have to punish all disobedience in our thinking.
కాబట్టి మన ఆలోచనలో ఉన్న సమస్తమైన అవిధేయత కూడా ప్రతిదండన చేయవలసి ఉన్నది.
And then he goes on to say, now this is a very important area.
ఆయన ఇంకా చెప్తూ ఇదెంతో ప్రాముఖ్యమైన విషయం.
Because we can never be spiritual if our thinking patterns are not spiritual.
ఎందుకంటే మన ఆలోచన విధానం ఆత్మ సంబంధంగా లేనట్లయితే మనం ఆత్మ సంబంధులుగా ఉండలేము.
Spirituality begins in our mind.
ఆత్మీయత అనేది మన మనసుల్లోనే ఆరంభమవుతుంది.
Where the Holy Spirit changes our way of thinking.
అక్కడ పరిశుద్ధాత్ముడు మన ఆలోచన విధానాన్ని మారుస్తాడు.
Makes us think like God thinks.
ఎవరైతే దేవుడు ఆలోచించినట్లు ఆలోచిస్తూ ఉంటారో.
And then transforms us into the likeness of Christ.
అప్పుడు వారు యేసుక్రీస్తు ప్రభు యొక్క సారూప్యంలోనికి మార్పు చెందుతారు.
That's why the destruction of these fortresses is so important.
అందుకే ఈ దుర్గములను పడద్రోయుట ఎంతో ప్రాముఖ్యమైనది.
Now here is another place where we read of how they despised Paul.
పౌలును వారు ఏ విధంగా తృణీకరించారో ఇక్కడ కూడా మనం చదువుతాం.
In verse 10.
10వ వచనము.
They said this Paul's personal presence is unimpressive and his speech is contemptible.
అతడు శరీర రూపమునకు బలహీనుడు, అతని ప్రసంగము కొరగాదు.
They never thought of the mighty anointing that was upon him.
ఆయన మీద ఉన్న బలమైన అభిషేకాన్ని వాళ్ళు గుర్తించలేదు.
They saw how tall is he.
అతడు ఎంత ఎత్తున్నారో వాళ్ళు చూశారు.
The tradition tells us that Paul was less than 5 feet tall.
చరిత్ర చెప్తుంది ఏంటంటే పౌలు 5 అడుగుల కంటే తక్కువ ఎత్తున్నాడు.
He was shorter than most women.
అతడు చాలా మంది స్త్రీల కంటే కూడా తక్కువ ఎత్తున్నవాడు.
Thin.
సన్నగా ఉన్నాడు.
Bald.
బట్టతల.
With a hooked nose.
కుక్కెం లాంటి ముక్కును కలిగి ఉన్నాడు.
Not at all good looking.
చూడటానికి ఏమాత్రం అందంగా ఉండడు.
He was not like some film star like today's preachers.
ఆయన ఈనాటి బోధకుల వలె ఒక సినీ తారవాలే లేడు.
He did not win people through his personality.
ఆయన తన వ్యక్తిత్వం ద్వారా ప్రజలను గెలుచుకోలేదు.
Because what they said was correct. His personal presence is unimpressive.
వాళ్ళు చెప్పింది నిజమే. శరీర రూపకంగా పౌలును చూసినట్లయితే ఆయన ఏ విధంగా కూడా ఆకట్టుకునేవాడిగా లేడు.
And he did not use great eloquence in his speech also.
మరియు ఆయన తన మాటల్లో గొప్ప వాగ్దాటిని కూడా ఉపయోగించలేదు.
His speech also is contemptible, it says in verse 10.
ఆయన మాటలు కూడా కొరగానివి అని ఇక్కడ చెప్పబడింది.
కెన్ గాడ్ యూజ్ సచ్ ఎ మ్యాన్?
అటువంటి మనిషిని కూడా దేవుడు వాడుకుంటాడా?
గాడ్ యూజ్ సచ్ ఎ మ్యాన్ మోర్ దెన్ ఎనీబడీ ఎల్స్ ఇన్ హిస్ జనరేషన్.
అటువంటి మనిషిని కూడా దేవుడు అందరికంటే ఎక్కువగా తన తరంలో వాడుకున్నాడు.
Because he could never get any glory for what God did.
ఎందుకంటే దేవుడు చేసిన దాన్ని బట్టి పౌలు అతిశయించలేడు.
So the Corinthians were the losers by not respecting Paul.
కాబట్టి పౌలును గణపరచని కారణాన్ని బట్టి కొరింథీయులే నష్టపోయారు.
Another thing we notice about Paul,
మనం గమనించే మరొక విషయం ఏమిటంటే,
that he did not go beyond his boundaries.
పౌలు తన మేరను మించి ఎప్పుడు వెళ్ళలేదు.
He speaks here about a boundary in verse 13, a sphere that God has appointed for him.
దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేర అని ఆయన 13వ వచనంలో చెప్తున్నాడు.
He says, I'll only boast about that sphere.
నేను కేవలం ఆ మేరకు లోబడి ఉండి అతిశయిస్తాను.
Not going to boast about anything beyond that sphere.
ఆ మేరకు మించి మేము అతిశయపడము.
Then he goes on in chapter 11.
ఆయన ఇంకా చెప్తూ 11వ అధ్యాయంలో.
This is quite an amazing chapter.
ఇది ఎంతో అద్భుతమైన అధ్యాయము.
To these people who despised him.
ఎవరైతే ఆయన్ను తృణీకరించారో ఆ ప్రజలకు.
He says, okay, I'll try to prove to you how I'm an apostle.
సరే నేను ఏ విధంగా అపోస్తలునయ్యానో మీకు రుజువు చేస్తానని చెప్తున్నాడు.
He was not interested in showing off that he was an apostle.
నేను ఏదో అపోస్తలును అని చూపించుకోవడానికి ఆయనకి ఎటువంటి ఆసక్తి లేదు.
His burden in wanting to establish that he was an apostle was only so that they would take what he wrote as authoritative from God.
నేను అపోస్తలును అని ఎందుకు చెప్పవలసి వచ్చిందంటే ఆయన రాసినవి దేవుని యొక్క అధికారం చేత దేవుని ద్వారా వ్రాయబడ్డాయని రుజువు చేయడానికే.
Remember, there was no New Testament in those days.
ఆ రోజుల్లో వ్రాయబడిన కొత్త నిబంధన ఏది లేదు.
There were these letters being written, but they didn't take it seriously.
ఈ పత్రికలన్నీ వ్రాయబడి ఉన్నాయి కానీ వాళ్ళు దాన్ని అంత తీవ్రంగా తీసుకోలేదు.
సో పౌల్ వాంటెడ్ దెం టు టేక్ ఇట్ సీరియస్లీ.
కాబట్టి వాళ్ళు ఈ పత్రికలన్నింటినీ తీవ్రంగా తీసుకోవాలని పౌలు కోరుకున్నాడు.
సో హి సేస్, ఐ హావ్ టు డిఫెండ్ మై అపోస్టల్షిప్.
కాబట్టి నా అపోస్తలత్వం నేను సమర్థించుకుంటాను.
హి బిగిన్స్ బై సేయింగ్ ఐ యామ్ ఎ బిట్ అఫ్రేడ్ ఫర్ ఆల్ ఆఫ్ యు.
మిమ్మల్ని అందరిని గురించి నేను భయపడుతున్నాను అని మొదలు పెట్టాడు.
బికాజ్ 2 Corinthians 11,
2 కొరింథీ 11 అధ్యాయము
వర్స్ 3,
3వ వచనము.
2 and 3.
2, 3 వచనాలు.
I brought you to Christ and engaged you as a virgin to marry Christ.
నేను మిమ్మల్ని కన్యక వలె క్రీస్తుకు సమర్పించుటకు తీసుకొచ్చితిని.
But
కానీ
fear that the devil is going to deceive you just like he deceived Eve.
అపవాది హవ్వను మోసపరిచినట్లే మిమ్మల్ని కూడా మోసపరుస్తాడని నేను భయపడుతున్నాను.
And instead of having a simple pure devotion to Christ,
క్రీస్తు యెడల పవిత్రమైన భక్తి కలిగి ఉండేదానికంటే,
you're going to get taken up with so many other things.
మీరు అనేకమైన ఇతర విషయాలకు ప్రాముఖ్యతనిస్తారేమోనని.
Because he says, somebody else comes and preaches another type of Jesus.
ఎందుకంటే వేరే వాళ్ళు వచ్చి మరొక యేసును ప్రకటించినట్లయితే,
and they come and give you another spirit by laying hands on you.
లేక వారు మీ మీద చేతులుంచి మరొక ఆత్మను ఇచ్చినట్లయితే.
And they preach another gospel about earthly things and not about heavenly things.
మరి వాళ్ళు పరలోక సంబంధమైన విషయాల గురించి కాక ఈ భూలోక సంబంధమైన విషయాల గురించి మరొక సువార్తను ప్రకటించినట్లయితే.
And what do you do?
మీరేం చేస్తారు?
You accept it beautifully. Hey, this is the truth of God.
ఇదే దేవుని సత్యము అని మీరు ఎంతో అందంగా వాటిని అంగీకరిస్తారు.
He says, I am not less than any apostle, verse 5.
ఆయన చెప్తున్నాడు, నేనైతే మిక్కిలి శ్రేష్ఠులైన ఈ అపోస్తలుల కంటే లేసి మాత్రమును తక్కువ వాడను కాను. 5వ వచనము.
You may think that I can't speak properly.
నేను సరిగా మాట్లాడలేనని మీరు అనుకోవచ్చేమో.
But as far as knowledge of the word is concerned,
కానీ దేవుని వాక్యమునకు సంబంధించిన జ్ఞానం విషయంలో,
I know I am not unskilled in knowledge of God's word, he says.
నేను నేర్పు లేని వాడను కాను.
What is my mistake?
ఏంటి నేను చేసిన తప్పు?
I did not act like these big kings, preachers.
ఈ మహారాజుల్లాగా వ్యవహరించే బోధకుల్లాగా నేను లేనందుక.
I humbled myself before you.
మీ ఎదుట నన్ను నేను తగ్గించుకుని ఉన్నాను.
I preached the gospel of God, verse 7, without any charge to you.
దేవుని సువార్తను మీకు ఉచితంగా ప్రకటించాను. 7వ వచనము.
Some other churches in Macedonia supported me.
ఇతర సంఘాలు నాకు సహాయం చేసినవి, మాసిడోనియా సంఘము.
And I did not take any money from you.
మరియు నేను మీ అద్దె నుండి డబ్బును తీసుకోనలేదు.
And when I was with you, I was not a burden to anybody in your church.
నేను మీ అద్దె ఉన్నప్పుడు ఎవరి మీదను నేను భారం మోపలేదు.
Some brothers came from Macedonia and helped me.
మాసిడోనియాలో నుండి కొందరు సహోదరులు వచ్చి నాకు సహాయం చేశారు.
Is this something to be proud about?
ఈ విషయాల్లో నా మనం అత్యంచవాల్సింది.
I'm self-supporting.
నన్ను నేను పోషించుకుంటూ.
That I don't receive any money from you Corinthians.
కొరింథీయులారా, మీ అద్దె నుండి నేను డబ్బును తీసుకోనలేదు.
Remember, this is Paul inspired by the Holy Spirit.
గుర్తుంచుకోండి, పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడి పౌలు రాస్తున్న మాటలేవి.
What does he say?
ఆయన ఏం చెప్తున్నాడు?
He says, as the truth of Christ is, verse 10, nobody is going to stop this boasting of mine in these regions.
క్రీస్తు సత్యము నాయందు ఉండుట వలన ఈ ప్రాంతములందు నేను ఇలాగ అతిశయపడకుండా నన్ను ఆటంకపరచుట ఎవరి తరము కాదు. 10వ వచనము.
This is not carnal boasting.
ఇది శరీరానుసారమైన అతిశయం కాదు.
Spiritual boasting.
ఇది ఆత్మ సంబంధమైన అతిశయము.
And why does he do it?
ఎందుకు ఆయన ఈ విధంగా చేస్తున్నాడు?
He says, I'll tell you the reason why I'm doing it.
నేను ఎందుకు ఈ విధంగా చేస్తున్నానో మీకు కారణం చెప్తాను.
Not because I don't love you that I don't receive your gifts.
నేను మీ కానుకలను ఎందుకు తీసుకోవట్లేదంటే మిమ్మల్ని ప్రేమించట్లేదని కాదు.
నో,
లేదు.
ఇట్స్ బికాజ్ దేర్ ఆర్ సో మెనీ ప్రీచర్స్ అవుట్ దేర్ హూ ఆర్ ప్రీచింగ్ జస్ట్ ఫర్ మనీ.
ఎందుకంటే కేవలం డబ్బు కోసమే బోధించే అనేక మంది బోధకులు ఉన్నారు.
అండ్ దే సే వి ఆర్ ఆల్సో సర్వింగ్ ద లార్డ్ లైక్ పాల్.
మరి వాళ్ళు చెప్తున్నారు, మేము కూడా పౌలు వల్లే దేవుని సేవిస్తున్నామని.
పాల్ వాంట్స్ టు షో త్రూ నాట్ టేకింగ్ మనీ దట్ ఐ బిలాంగ్ టు అ డిఫరెంట్ కేటగిరీ దెన్ దోస్ పీపుల్.
పౌలు ఆ విధంగా డబ్బు తీసుకొనక పౌట ద్వారా నేను వారి కంటే వేరుగా ఉన్నానని చూపిస్తున్నాడు.
దట్స్ వాట్ హి సేస్ ఇన్ వర్స్ 12.
అదే 12వ వచనంలో ఆయన చెప్తూ ఉన్నాడు,
ఐ ఆమ్ కటింగ్ ద గ్రౌండ్ ఫ్రమ్ కటింగ్ ఆఫ్ ఆపర్చునిటీ ఫ్రమ్ దెమ్ బికాస్ దే వాంట్ టు బి రిగార్డెడ్ జస్ట్ లైక్ అస్.
ఆ విషయంలో వారును మావలే ఉన్నారని కనపడిన నిమిత్తం వారికి కారణము దొరకకుండా కొట్టివేయటకు నేను ఆ విధంగా చేయుచున్నాను.
దీస్ పీపుల్ ఆర్ బోస్టింగ్, దే ఆర్ ఆల్సో సర్వింగ్ ద లార్డ్ లైక్ మీ.
నా వలే వారు కూడా సేవ చేస్తున్నారని వాళ్ళు అతిశయపడుతూ ఉన్నారు. కానీ పౌలు చెప్తున్నాడు, వాళ్ళు అలా చేయట్లేదు. వారేమో డబ్బు వసూలు చేస్తూ ఉన్నారు, నేనేమో డబ్బును తీసుకోను.
Fundamental difference between them and you.
Ade vaariki naakunna pradhanamaina vyathyasamu.
But people are so evil.
Kani prajalu ento cheddavaru.
That if there's a preacher who doesn't collect money,
oka vela dabbunu teeskoni oka bodhakudu unnatlayite,
immediately they'll say, oh, that's because he's so rich.
Ventane vaallu em cheptarante, aa athadu dhanavantudu kabattala chestunnadu antaru.
No, it's because he trusts God.
Ledu, tana avasaralaki devuni ende viswasistada bodhakudu.
He doesn't want to be a bad testimony in India.
Endukante Bharatadeshamlo oka chedda sakshiga athadu undadalchukoledu kabatti.
Paul didn't want to be a bad testimony in the regions of Achaia.
Paulu Achaia prantamlo oka chedda sakshiga undadalchukoledu.
He says these other people who take money from you, verse 13, are false apostles.
Mee daggara dabbulu teeskune ee bodhakulu donga apostallu.
Deceitful workers.
Mosagaallaina paniwaru.
Disguising themselves as apostles of Christ.
క్రీస్తు యొక్క అపోస్తలుల వేషము ధరించుకుని వారై అన్నారు.
ఈవెన్ సాతాన్ కమ్స్ యాజ్ ఎన్ ఏంజెల్ ఆఫ్ లైట్.
సాతాన్ కూడా వెలుగుదూత వేషము ధరించుకొనిచున్నాడు.
సో హిస్ సర్వెంట్స్ విల్ కమ్ యాజ్ సర్వెంట్స్ ఆఫ్ రైచియస్నెస్.
వారు నీతి పరిచారకుల వలె వస్తూ ఉన్నారు.
అండ్ సో హి సేస్ మెనీ పీపుల్ బోస్ట్ అకార్డింగ్ టు ద ఫ్లెష్, వర్స్ 18.
అనేక మంది శరీర విషయంలో అతిశయపడుతున్నారు, 18వ వచనము అని ఆయన చెప్తూ ఉన్నాడు.
అండ్ యూ బేర్ ఆల్ ఆఫ్ దెమ్.
మరియు వాటన్నిటిని మీరు భరిస్తూ ఉన్నారు.
సో హి సేస్ లెట్ మీ ఆల్సో బోస్ట్.
నేను కూడా అలాగే అతిశయపడదును.
These people take advantage of you, slap you in the face, verse 20.
వారు మిమ్మల్ని వశపరచుకున్నా ముఖం మీద మిమ్మల్ని కొట్టినా మీరు సహిస్తున్నారు.
ఓకే, హి సేస్ నౌ ఐల్ బోస్ట్, లిసన్ టు మీ, నాట్ జస్ట్ ఇన్ ద ఫ్యాక్ట్ దట్ ఐ డోంట్ టేక్ మనీ ఫ్రమ్ యు.
నేను కూడా అతిశయపడతాను, కేవలం మీ దగ్గర నుండి డబ్బులు తీసుకోవట్లేదని మాత్రమే కాదు.
హౌ కెన్ ఐ సే ఐ యామ్ ఎ సర్వెంట్ ఆఫ్ క్రైస్ట్, హి సేడ్.
నేను క్రీస్తు యొక్క పరిచారకుణ్ణని ఏ విధంగా చెప్పగలను?
బేర్ విత్ మీ,
నన్ను కూడా సహించండి.
ఐల్ టెల్ యు,
నేను చెప్తాను.
హి సేస్ ఇన్ వర్స్ 23,
23వ వచనంలో ఆయన చెప్తున్నాడు,
I have been in prison much more than those people.
వారికంటే ఎంత ఎక్కువగా నేను చెరసాల్లో ఉన్నాను.
He doesn't say, look at the degrees after my name, I'm a greater servant of God than them.
నా పేరు వెనుకున్న డిగ్రీలను చూడండి, వారికంటే నేను ఎంతో గొప్ప దైవ సేవకుడని ఆయన చెప్పట్లేదు.
That is the folly of people in the 20th and 21st century.
20వ మరియు 21వ శతాబ్దంలో ఉన్న మనుషులు ఆ విధంగా పడిపోతున్నారు.
See what he says.
చూడండి ఆయన ఏం చెప్తున్నాడు.
I've been in prison more than them.
వారికంటే ఎక్కువగా నేను చెరసాల్లో ఉన్నాను.
I've been beaten so many times I can't even count.
లెక్కలేనన్ని సార్లు నేను దెబ్బలు తిన్నాను.
Often in danger of death.
అనేక మార్లు ప్రాణాపాయాల్లో ఉన్నాను.
195 stripes I received on my back.
నేను 195 సార్లు బెత్తముతో దెబ్బలు తిన్నాను.
Beaten with rods so many times.
అనేక సార్లు బెత్తముతో దెబ్బలు తిన్నాను.
Stone.
రాళ్లతో కొట్టబడ్డాను.
Shipwreck.
ఓడ పగిలి శ్రమ పడ్డాను.
24 hours I was in the water.
రాత్రి పగళ్లు సముద్రంలో గడిపాను.
And so many dangers in my travels and rivers and robbers and so many things.
అనేక పర్యాయములు ప్రయాణముల్లో, నదుల వలన ఆపదల్లో, దొంగల వలన ఆపదల్లో ఉన్నాను.
Many times no sleep, verse 27.
అనేక సార్లు నిద్ర లేక జాగరణములతో ఉన్నాను, 27వ వచనము.
Sometimes fasting.
కొన్నిసార్లు ఉపవాసములతోను.
Sometimes no money for food.
కొన్నిసార్లు ఆహారం కొనుక్కోటానికి డబ్బులు లేకుండా ఉన్నాను.
Both are mentioned here.
రెండు ఇక్కడ ప్రస్తావించబడ్డాయి.
Fasting sometimes and sometimes no money to buy food.
కొన్నిసార్లేమో ఉపవాసము, కొన్నిసార్లేమో ఆహారం కొనుక్కోటానికి డబ్బులు లేవు.
And sometimes shivering in the cold because I don't have a blanket.
కొన్నిసార్లు చలితో వణుకుతూ ఉన్నాను, నేను కప్పుకోవడానికి దుప్పటి కూడా లేదు.
Is this the picture of one of these rich preachers?
ఈ ధనవంతులైన బోధకులు ఈ విధంగా ఉంటారా?
This is a different type of person.
లేదు, ఈయన వేరే రకమైన వ్యక్తి.
Altogether different type of person.
ఆయన పూర్తిగా వేరుగా ఉన్న వ్యక్తి.
And he says,
మరియు ఆయన చెప్తున్నాడు,
what is the biggest burden in my life?
నా జీవితంలో నేను భారం కలిగి ఉన్న పని ఏంటి?
Verse 28, the daily pressure of concern for all the churches.
సంఘములన్నింటిని గురించిన చింత భారము దినదినము నాకు కలుగుచున్నది, 28వ వచనము.
He is trying to defend his apostleship.
తన అపోస్తలత్వమును తాను సమర్థించుకుంటూ ఉన్నాడు.
These the type of things you should say.
ఇలాంటి విషయాల ఆయన చెప్పాల్సింది.
Humbles himself.
తను తాను తగ్గించుకున్నాడు.
And look at this. Look at his humility.
ఆయన యొక్క దీనత్వాన్ని చూడండి.
I was in Damascus, verse 32.
నేను దమస్కులో ఉన్నప్పుడు, 32వ వచనము.
That is recorded in Acts chapter 9.
దీని గురించి అపొస్తల కార్యములు 9వ అధ్యాయంలో రాయబడి ఉంది.
The king locked the gate and was going to capture me.
అక్కడ రాజు క్రింద ఉన్న అధిపతి నన్ను పట్టగోరి కావలి ఉంచి దమస్కీల పట్టమును భద్రం చేశాడు.
This is Acts chapter 9.
ఇది అపొస్తల కార్యములు 9వ అధ్యాయంలో ఉంది.
You know what happened in the immediate previous chapter, chapter 8?
దానికి ముందు 8వ అధ్యాయంలో ఏం జరిగిందో తెలుసా?
God lifted Philip by his body and Philip took him out of the desert and brought him to the place where he should come.
Devudu Philip nu tana shariramlo teeskoni vachi ayana ekkadiki vellavalsindo akkadiku teeskoni vachadu.
That was not a very urgent thing. He could have walked also.
Ayananta tondaraga vellavalsina pani kuda kaadu, adi nadichi kuda vellochu.
If there was a need for someone to be lifted out like that, it was Paul when he was locked up in Damascus.
Kani నిజానికి ఒక వ్యక్తిని ఆ విధంగా లేవనెత్తవలసిన సందర్భం ఏమిటంటే పౌలు దమస్కులో తాళం వేసి భద్రం చేయబడినప్పుడు.
Everybody knew what happened in Acts chapter 8 at that time.
అపొస్తల కార్యములు 8లో ఏం జరిగింది అక్కడ ఉన్న వారందరికీ తెలుసు.
Now if something like that had happened to Paul, Paul could have said, see, here I'm an apostle.
కానీ పౌలుకి ఆ విధంగా జరిగినట్లయితే పౌలు ఈ విధంగా చెప్పి ఉండేవాడు, చూడండి నేను ఒక అపొస్తలుడను.
But see his humility.
కానీ ఆయన దీనత్వాన్ని చూడండి.
Nothing like that happened to me.
అలాంటిదేమి నాకు జరగలేదు.
They put me in a basket and lowered me through the window, verse 33.
అప్పుడు నేను కిటికీలో గుండా గంపలో నుండి దించబడి ఆయన నుండి తప్పించుకున్నాను, 32వ వచనము.
So what type of boasting is Paul saying?
కాబట్టి పౌలు ఎటువంటి అతిశయం గురించి చెప్తున్నాడు ఇక్కడ?
Is this the mark of a great apostle to be lowered in a basket through a window?
ఒక కిటికీ గుండా గంపలో దించబడటం ఒక గొప్ప అపొస్తలుని యొక్క గుర్త?
God humbles his servant.
దేవుడు తన సేవకుణ్ణి దీనునిగా చేశాడు.
He protects them.
ఆయన వారిని కాపాడతాడు.
But it's not always through spectacular miracles.
కానీ ఆయన ఎప్పుడూ కూడా ఒక గొప్ప అద్భుతం ద్వారా కాదు.
In chapter 12,
12వ అధ్యాయంలో
Paul says, okay, I'll tell you something more of my boasting.
నేను ఇంకా అతిశయించుటకు మరికొన్ని విషయాలు మీకు చెప్తానంటున్నాడు.
He says, what about visions and revelation?
ఆయన చెప్తున్నాడు దర్శనముల గురించి ప్రత్యక్షతల గురించి ఏమిటి.
These people are always talking about visions and angels they have seen every week.
ఈ ప్రజలందరూ కూడా ప్రతి వారము మేము దర్శనములను చూశాము దేవదూతలను చూశామని చెప్తూ ఉన్నారు.
I have also had experiences like that.
నాకు కూడా కొన్ని అనుభవాలు ఆ విధంగా ఉన్నాయి.
The only difference between me and them is I don't talk about it.
వారికి నాకు ఉన్న మధ్య తేడా ఏమిటంటే వాటి గురించి నేను మాట్లాడను అంతే.
He says 14 years ago.
14 సంవత్సరాల క్రితం.
He is referring to himself.
ఆయన తన గురించి తాను చెప్తున్నాడు.
I was taken up to the third heaven.
అతడు మూడో ఆకాశాన్ని కొనిపోబడ్డాడు.
Shall I tell you what I saw there?
అక్కడ నేను ఏం చూశానో చెప్పమంటారా?
Oh no, I won't tell.
లేదు, నేను చెప్పను.
I am not permitted, it says here, to speak about those things.
Good. ఆ మాటలు ఇక్కడ నేను మాట్లాడటానికి అనుమతించబడలేదు.
God has not permitted me to speak about those things.
ఆ మాటలు నేను మాట్లాడటానికి దేవుడు నన్ను అనుమతించలేదు.
14 years ago it happened.
14 సంవత్సరాల క్రితం ఇది జరిగింది.
If that happened to you,
ఒకవేళ నీకే గాని ఆ విధంగా జరిగినట్లయితే,
you won't even wait 14 days to testify about it in a meeting.
మీటింగ్ లో సాక్ష్యం చెప్పడానికి కనీసం నువ్వు 14 రోజులు కూడా వేచి ఉండేవాడు కాదు.
But see this man of God.
ఈ దైవజనుడిని చూడండి.
He never spoke about it.
దాని గురించి ఆయన ఎప్పుడు మాట్లాడలేదు.
The only time he mentions it is when people are doubting whether he is an apostle.
ఆయన ఎప్పుడు చెప్తున్నాడంటే ప్రజలు ఆయన అపోస్తలుడా కాదా అని అనుమానించినప్పుడు మాత్రమే.
Why did he want them to accept him as an apostle?
ప్రజలు ఆయన అపోస్తలునిగా అంగీకరించాలని ఎందుకు ఆయన కోరుకుంటున్నాడు?
So that they would accept his word.
దాని ద్వారా ఆయన యొక్క మాటలను వారు అంగీకరించాలని.
What he is preaching.
మరియు ఆయన బోధను.
That is the thing.
అది విషయము.
So he says.
కాబట్టి ఆయన చెప్తున్నాడు.
Another thing which humbles him.
ఆయన్ను దీనుగా చేసిన మరొక విషయము.
He says, with these revelations I was in danger of becoming proud.
ఈ ప్రత్యక్షతల వలన నేను గర్వించే ప్రమాదంలో ఉన్నాను.
What a thing to confess for a great apostle.
ఒక గొప్ప అపోస్తలుడు ఎంత బాగా ఈ విషయాన్ని ఒప్పుకున్నాడు కదా.
You ever heard a great man of God saying, you know, I was in danger of getting proud?
ఒక గొప్ప దైవజనుడు నేను గర్వంలో పడే ప్రమాదంలో ఉన్నానని చెప్పటం మీరు ఎప్పుడైనా విన్నారా?
And so God had to do something to humble me.
కాబట్టి నన్ను దీనుగా చేయటకు దేవుడు ఏదైనా చేయవలసి ఉన్నదని.
So he says God gave me a thorn in the flesh.
కాబట్టి దేవుడు శరీరంలో నాకు ఒక ముళ్ళు పెట్టాడు.
Given means it was a gift.
ఇచ్చాడు అంటే అది ఒక బహుమతి అని.
Imagine somebody gives you a beautiful box with ribbon and all as a gift.
మీరు ఒకసారి ఊహించుకోండి, ఒక అందమైన బాక్స్ లో రిబ్బన్ కట్టి మీకు ఎవరైనా ఇచ్చినట్లయితే,
ribbon and all,
రిబ్బన్ అవన్నీ కలిపి,
open the ribbon,
ఆ రిబ్బన్ నీవు తీసివేసి నీవు లోపల చూసినట్లయితే,
as a thorn,
ఒక ముళ్ళుంది.
What sort of gift is that?
అదేం బహుమతి?
Does God give gifts like that?
దేవుడు అటువంటి బహుమతులను కూడా ఇస్తాడా?
That's what he says here.
అదే ఆయన ఇక్కడ చెప్తున్నాడు.
Thorn in the flesh.
శరీరంలో ముళ్ళు.
Sickness.
ఒక రోగము.
He's called a messenger of Satan.
సాతాను దూత అని ఆయన పిలుస్తున్నాడు.
All sickness is from Satan.
సమస్త రోగములు కూడా సాతాను నుండే కలుగుతాయి.
God allowed me to have this to save me from getting proud.
నేను గర్వించకుండా ఉండటానికే దేవుడు దీన్ని అనుమతించాడు.
It was so painful, this sickness. 3 times I prayed God would take it away.
ఆ బాధను బట్టి నేను దాన్ని తీసివేయమని దేవునికి ముమ్మారు ప్రార్థన చేశాను.
No answer 2 times.
రెండు సార్లు కూడా ఎటువంటి జవాబు రాలేదు.
Third time the answer was.
మూడోసారి వచ్చిన జవాబు ఏంటంటే,
I'm not going to take it away.
నేను దాన్ని తీసివేయను.
My grace is enough for you.
నా కృప నీకు సరిపోతుంది.
With my grace.
నా కృపతో.
In your weakness.
నీ బలహీనతలయందు.
You will lean upon me.
నా మీద నీవు ఆధారపడినట్లయితే.
And you will overcome.
నీవు జయిస్తావు.
You will be able to defeat the devil. Don't worry.
నీవు అపవాదిని ఓడిస్తావు, భయపడవద్దు.
But not on your own.
కానీ నీ సొంత శక్తి ద్వారా కాదు.
This thorn will make you depend on me.
నీవు నా మీద ఆధారపడేటట్లు ఈ ముళ్ళు చేస్తుంది.
So when he understood that.
ఎప్పుడైతే ఆయన దాన్ని అర్థం చేసుకున్నాడు.
God's power, verse 9, is manifested in weak people.
దేవుని శక్తి బలహీనులయందు ప్రత్యక్షపరచబడును. 9వ వచనము.
And this thorn made him weak.
ఈ ముళ్ళు బలహీనునిగా చేసింది.
All the other sufferings we read about in the previous chapter made him weak.
మనం ఇంతకు ముందు అధ్యాయంలో చదివినట్లుగా ఆ శ్రమలన్నీ కూడా ఆయన్ను బలహీనుగా చేశాయి.
Oh, he says, then it's okay.
అలా అయితే సరే అన్నాడు.
Because then I can glory in my weaknesses and insults, verse 10, and persecution is good for me.
అప్పుడు నేను క్రీస్తు నిమిత్తం నాకు కలిగిన బలహీనతల్లోను, నిందల్లోను, ఇబ్బందుల్లోను, హింసల్లోను, ఉపద్రవములలో నేను సంతోషించుచున్నాను, అవి నాకు మంచిది. 10వ వచనము.
When I am weak, then I am strong.
నేను ఎప్పుడు బలహీనుడినో అప్పుడే బలవంతుడును.
So here we see.
కాబట్టి మనం ఇక్కడ చూస్తాం.
How God's grace is sufficient for us to overcome every single situation in life.
కాబట్టి జీవితంలో మనం ఎదుర్కొంటున్న ప్రతి పరిస్థితిలో కూడా విజయం పొందడానికి దేవుని యొక్క కృప చాలు.
My grace is sufficient for you.
నా కృప నీకు చాలు అని ఆయనే చెప్తున్నాడు.
We see one more thing here.
మరొక విషయాన్ని ఇక్కడ మనం చూస్తాం.
Verse 20 and 21.
20, 21వ వచనాల్లో.
Paul says, I am going to be humbled by God when I see your failure.
మీ ఓటములు నేను చూచినప్పుడు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అని నేను భయపడుతున్నాను. అటువంటి గొప్ప తండ్రి హృదయం ఆయన కలిగి ఉన్నాడు. కొరింథీయులు ఓడిపోవటను బట్టి నేను చిన్నబుచ్చబడతానేమో అని పౌలు అంటున్నాడు. ఆయన నిజమైన తండ్రి.
Father is concerned if his children are not walking properly.
Tana pillalu sariga nadchukonatlayite oka tandri nijanga ento baadha padtadu.
Then further he says in chapter 13 verse 3 and 4.
Aa tarvata 13th adhyayam 3 4 vachanalla ayina vidhanga cheptunadu.
You people are always asking me, what is the proof that Christ is speaking through you?
Kristu na endu palukutunnadani meeru roju adugutunnaru.
He doesn't talk about the people he raised from the dead.
Nenu mrutullo nundi lepanu ani ayina cheppatledu.
I'll tell you what. I am weak in him.
నేను ఆయన ఎందు బలహీనుడు అని మాత్రమే ఆయన చెప్తున్నాడు.
జీసస్ ఆల్సో వీక్ హీ సేస్.
యేసుక్రీస్తు ప్రభు కూడా బలహీనుడే అని ఆయన చెప్తున్నాడు.
జీసస్ వీక్ దట్ హి వాస్ క్రూసిఫైడ్.
యేసుక్రీస్తు ప్రభు బలహీనుడు కాబట్టి ఆయన సిలువ వేయబడ్డాడు.
వీక్నెస్ హీ చోజ్.
ఆ బలహీనతను ఆయనే కోరుకున్నాడు.
హీ కుడ్ హావ్ కాల్డ్ 72,000 ఏంజెల్స్. హీ డిడ్ంట్ కాల్ దెం.
ఆయన 72,000 మంది దూతలను పిలవాలనుకుంటే పిలవచ్చు కానీ ఆయన పిలవలేదు.
పాల్ సేస్ ఐ యామ్ ఆల్సో లైక్ దట్.
పౌలు కూడా చెప్తున్నాడు, నేను కూడా అదే విధంగా ఉన్నాను.
జీసస్ రిఫ్యూజ్డ్ టు అసర్ట్ హిస్ పవర్.
యేసుక్రీస్తు ప్రభు తన శక్తిని వినియోగించడానికి ఏ విధంగా అయితే తిరస్కరించారో,
ఐ రిఫ్యూజ్ టు అసర్ట్ మై పవర్ యాజ్ అన్ అపోస్టల్.
ఒక అపోస్తలునిగా నాకున్న శక్తిని కూడా వినియోగించడానికి నేను తిరస్కరిస్తున్నాను.
ఐ వాంట్ టు బి వీక్ సో దట్ గాడ్స్ పవర్ ఇస్ మానిఫెస్ట్ ఇన్ మీ.
దేవుని యొక్క శక్తి నా యందు ప్రత్యక్షపరచబడాలి.
నౌ యు టెస్ట్ యువర్ సెల్ఫ్ వర్స్ 5.
కాబట్టి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, 5వ వచనము.
Whether you have this type of faith or not.
మీరు ఇటువంటి విశ్వాసం కలిగి ఉన్నారో లేదో.
ఫైనల్లీ హి సేస్.
చివరిగా ఆయన చెప్పాడు.
వర్స్ 14.
14వ వచనము.
May the grace of the Lord Jesus.
ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు.
Love of God.
దేవుని ప్రేమయు.
Fellowship of the Holy Spirit.
పరిశుద్ధాత్మ సహవాసమును.
Whole Trinity.
త్రిత్వమంతయు కూడా.
Be with you.
మీ అందరికీ తోడైయుండును గాక.
Bless you.
మిమ్మును దీవించును గాక.
Even though you don't accept me as an apostle.
మీరు నన్ను అపోస్తలునిగా అంగీకరించకపోయినా కూడా.
What a large heart he had towards these Corinthian people.
ఈ కొరింతి విశ్వాసుల పట్ల అపోస్తలుడైన పౌలు ఎంత విశాలమైన హృదయాన్ని కలిగి ఉన్నాడో కదా.
Second Corinthians reveals to us why God used this man so mightily.
దేవుడు ఈ వ్యక్తిని అంత గొప్పగా ఎందుకు వాడుకున్నాడో కొరింతీయులకు రాసిన 2వ పత్రిక మనకు తెలియజేస్తుంది.
He was a very 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 humble man.
ప్రాథమికంగా ఆయన ఎంతో 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 దీనుడు.
Let's learn that lesson.
ఆ పాఠమును మనం నేర్చుకుందాం.
God bless you.
దేవుడు మిమ్మల్ని దీవించును గాక.